నమస్కారం. శ్రీ గురుచరిత్ర 32వ అధ్యాయం. 31వ అధ్యాయంలో స్త్రీ ధర్మాల గురించి తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో కూడా మరికొన్ని ధర్మాలు తెలుసుకుందాం. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనం చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా, అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మాన్ని పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. వారు వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘమాసంలో నెయ్యి నువ్వులు దానం చేయటం వారికి ధర్మం. అలాగే వేసవి కాలంలో నీరు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బింది వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసమంతా యవాన్నమే తింటూ నక్తావ్రతం ఆచరించాలి. మోదుగాకుల విస్తట్లో భోజనం చేయడం ఉత్తమం, కానీ అరిటాకుల్లోనూ లోహపాత్రలోనూ తినకూడదు. ఆ నెలాఖరుకు ఉద్యాపన చేయాలి. ఆ సమయంలో నేతితో నింపిన కంచుపాత్ర, బాగా పాలిచ్చే కపిల గోవు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నింటిలో దీపదానం ఎంతో శ్రేష్టమైంది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకం, షోడశోపచార పూజ చేసి తన భర్తే నారాయణుడు అన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వ పాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివపూజ, అతిథి సత్కారం ఏమారకుండా చేయాలి. అది ఎలా చేయాలో చెబుతాను. వేదవిధులకు పాద్యమిచ్చి, పాద్యము అంటే కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి, విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పండ్లు ఒక పాత్రలో పానకము దానమిచ్చి, తన భర్త పేరిట వారికి ఆపోషణమిచ్చి వారికి సాత్విక ఆహారం సంతృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానం. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇట్టి దంపతులు లోకపూజ్యులు. వీటిలో బృహస్పతి చెప్పిన ధర్మాల్లో స్త్రీలకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలిగిన వారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు ఈ శోకాన్ని విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలా చేయి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తం ఉంచి ఆశీర్వదించాడు. అప్పుడామె, యోగీశ్వర, మీరే నాకు తల్లిదండ్రులు, ఇంకెవరూ లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినప్పుడు మీరు నాకు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైధవ్య ధర్మం ఆచరించటం కత్తి మీద నడక వంటిది. యవ్వనం, సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కానీ విధివశాన జరుగురానిది జరిగిపోయింది. కనుకిప్పుడు సంగమానికి వెళ్ళి శ్రీగురుణ్ణి దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యాన్ని నిర్వర్తించు అని చెప్పి ఆ యోగీశ్వరుడు శవం తలపై భస్మాన్నుంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిల్లో 2 అతని మెడలోనూ, చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్రసూక్తాలతో గురుపాదాలకు అభిషేకించిన తీర్థాన్ని తెచ్చి శవంపై చల్లు. అప్పుడు సువాసినులకు, వేదవిప్రులకు యథాశక్తి దానమిచ్చి ఆ తర్వాత సహగమనం చేయవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు సావిత్రి అచ్చటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకుని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకుని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహాసౌందర్యవతి అయిన ఆమె ఇంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకుని సహగమనం చేయడానికి వెళుతోందని తెలిసి ఆ గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడ్డానికి 1000 వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖమూ ఎరుగని ఇంత చిన్న వయసులో ఒక్క బిడ్డైనా కలగక ముందే చావంటే కించిత్ కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కును వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు, పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారెవ్వరికీ సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది మాత్రం, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరికి అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడికి చేరిన సువాసిన అందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులందరికీ దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది. తలులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద నేను సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుంచి పిలుపు వచ్చింది. నా కన్నతల్లి అయిన గౌరీదేవి వద్దకు వెళుతున్నాను. అక్కడ మా వాళ్లందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులిద్దరినీ పూజిస్తూ ఉంటానని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది. మీరు బాధపడతారెందుకు? మీరు ఇంటికి వెళ్ళవచ్చు, కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరం శ్రీగురుని సన్నిధిలో సుఖంగా ఉన్నామని అక్కడున్న వాళ్ళందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్టు ఆ శవానికి రుద్రాక్షలతో అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీగురు దర్శనం కోసం వచ్చాను. కనుక వారిని దర్శించొచ్చి సహగమనం చేయడం నా ధర్మమని తోస్తోంది. నేను వెళ్ళిరానా అంది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే, కాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అందుకు అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురుని ఇలా స్తుతించుకుంది. స్వామీ, మీరు సర్వేశ్వరులు. శరణు కోరిన వారందరికీ పురుషారద్ధలు అన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన, త్రిగుణాలను ధరించి సృష్టిస్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేముంది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండింపదగిన వారిని దండించే కర్మ ఫలప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకుని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో గాని అందరికీ అబ్బిన సౌభాగ్యం సంతానం మాత్రం నాకు కరువు అవడమే గాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకుని వచ్చినందుకు నాకన్నీ బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసిపోయింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుని పోదలిచి నా భర్తతో కలిసి వెళ్లబోతూ ఉన్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెల్లుబుకి అక్కడి నుంచే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. వెంటనే అచ్చటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయడానికి సిద్ధమవుతోంది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీగురుడు ఏమీ తెలియనట్లుగా, అలాగా ప్రాణం ఎప్పుడు పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపేసి ఆ శవాన్నిటి తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి శ్రీగురు పాదాలకు రుద్రాభిషేకం చేయనారంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకొచ్చారు. వెంటనే శ్రీగురుడు శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకాన్ని తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవంకేసి చూశారు. అందరూ చూస్తూ ఉండగానే శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్రపట్టితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరులు, ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకించారు. స్వామి, ఎన్నో పాపాలు చేసుకుని పుట్టి దుఃఖాల్లో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరిచాం. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి, సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వల్ల మీకు నాలుగు పురుషార్థాలు సిద్ధించి చివరికి ముక్తి కూడా కలుగుతుంది. మీరిక ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయ ధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతలిచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు ముందుకొచ్చి, స్వామి, నాకొక సందేహం ఉంది. నొసటి రాత తప్పించడం ఎవ్వరితరం కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బతికాడు అన్నాడు. అందుకు స్వామి నవ్వి, బ్రహ్మదేవుని అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవితకాలం నుంచి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేకాని విధిరాత్ అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి శ్రీగురుని కీర్తి వెల్లువలై దిశ దశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుణ్ణి పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే శ్రీగురుడు అస్తమిస్తున్నాడు. దంపతులను వెంట తీసుకుని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. ఇంతటితో 32వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరింతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.